ప్రియమైన ఆత్మ బంధువులారు, యేసుక్రీస్తు మతస్థులు మన మతాన్ని ఆక్షేపిస్తూ ఉంటారు. ఏంటి మీ మతంలో ఏమిది, ఎంతమంది దేవతలు ఉన్నారని అంటారు. అది చాయిస్ మనకు. కొంతమంది దేవి భక్తులు ఉంటారు, కొంతమంది గణపతి గణేష్ భక్తులు ఉంటారు, కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉంటారు, కొంతమంది రామ భక్తులు ఉంటారు, కొంతమంది కృష్ణ భక్తులు ఉంటారు. చాలామంది దేవతలు ఉన్నారు మన మతంలో. అంటే ఆరాధన ఉపాసన భక్తి లేకుండా జ్ఞానం కలగదు. భక్తి పిండైతే జ్ఞానం పండు. అంటే ఒక రూపం ఒక మనసును ఆకర్షిస్తుంది. రూపం నామం మనసును ఆకర్షించే గుణం ఉంది. రూపానికి ఉంది, నామానికి ఉంది. అనేక ఉన్నది భగవంతుడు ఒక్కడే. అనేక రూపాలు తేడా ఉండొచ్చు, నామాలు తేడా ఉండొచ్చు, కానీ భగవంతుడు ఒక్కడు. ఎవరు ఏ మతంలో ఎవరు సాంప్రదాయాన్ని బట్టి భగవంతుని ఆరాధిస్తున్నా వారు పొందేది వస్తువు ఒకటే, ఆ పరమాత్మే. మన రామ్ అంటున్నాం, ముస్లింలు అల్లా 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 అంటారు, యేసుక్రీస్తు మతస్థులు యెహోవా 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 అంటారు వాళ్ళు. ఇవన్నీ పేర్లు తేడా, మతాల తేడా. ఈ పేర్లు మతాలు ఇవన్నీ మన మనస్సు కల్పించిన విషయాలు. పరబ్రహ్మము చావులేని వస్తువు, అమృత వస్తువు మన గుండెలో దాగి ఉన్నారు. శరీరం పడుతుంది, శరీరం పెరుగుతుంది, శరీరానికి ముసలితనం వస్తుంది, ఏదో రోజున శరీరం చనిపోతుంది, దేహగతమైన యాత్ర ముగుస్తుంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేహగతమైన యాత్ర ముగిసినప్పుడు జీవుడు యాత్ర ముగిలేదు. జీవుడు ఎలా ప్రయాణం చేస్తూ ఉంటాడో, దేహం పోయిన తర్వాత మనం పాత బట్టలు తీసేసి, పాత బట్టలు పోతే మళ్ళీ కొత్త బట్టలు ఎలా వేసుకుంటూ ఉంటాం, పాత బట్టలు తీసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటాం, అలా జీవుడికి పాత దేహాలు పోతూ ఉంటాయి, కొత్త దేహాలు వస్తూ ఉంటాయి. మనం ఒకే ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలో కలిపి ఎలా ఉంటుందో, మనిషి చనిపోయి పుట్టడం కూడా అటువంటిది. పరమాత్మ భగవంతుడు బ్రహ్మము చైతన్యము సద్వస్తువు సత్యవస్తువు జ్ఞానము అనంతము బ్రహ్మము ఇవన్నీ పర్యాయ పదాలు. మనం మోక్షం అంటాం, క్రైస్తవ మతస్థులు స్వర్గరాజ్యం అంటారు, బౌద్ధ మతస్థులు నిర్వాణ స్థితి అంటారు. ప్రపంచంలో ఒక్క మనిషి చేత స్థాపించబడినటువంటి మతం హిందూ మతం ఒకటి, ఈ మతం ఒకటి. దీనికి పేరు లేదు. హిందూ మతం ఈ మధ్య ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో పేరు పెట్టాలని పేరు పెట్టారు, కానీ అది మన మతానికి పేరు లేదు. ఇది ఒక జీవిత విధానం, ఇది సనాతన ధర్మం. ఈ పంచభూతాలు ఈ ప్రకృతి ఎంతకాలం నుంచి ఉంటుంది, ఈ భూమి ఎంతకాలం నుంచి అవుతుందో, మన సనాతన ధర్మం కూడా అంతకాలం నుంచి ఉంది. కానీ ఎవరో ఒక బుద్ధుడి చేత లేకపోతే యేసుక్రీస్తు చేత లేకపోతే ఎవరి చేత స్థాపింపబడినటువంటి మతం కాదు. మన హిందూ మతంలో తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా తండ్రి చనిపోయాడని కౌరిస్తే సన్యాసి స్నానం చేయక్కర్లేదు, తల్లి చనిపోయిందని కౌరిస్తే సన్యాసి స్నానం చేయాలని మన ధర్మం చెప్పి. అంటే టాప్మోస్ట్ ఇంపార్టెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ తల్లికి మన మతం ఇచ్చింది. దేవి నవరాత్రులు అంటే మనం భగవంతుని దేవి రూపంలో స్త్రీ రూపంలో శక్తి రూపంలో ఆరాధిస్తాం. దేవి అయితే భగవంతుడు, భగవంతుని దేవి రూపంలో ఆరాధిస్తున్నాం. కొంతమంది తండ్రి రూపంలో ఆరాధిస్తారు, రాముడు కృష్ణుడు శివుడు అలాగ ఆరాధిస్తారు. కొంతమంది కుమారుడు రూపంలో ఆరాధిస్తారు, కుమారస్వామి లేకపోతే వినాయకుడు, ఇలా కుమారుడు రూపంలో కుమారుడు అంటే చెడ్డను తొలగించేవాడు కుమారుడు. కుమారుడు కు అంటే చెడ్డ, కుమారుడు కుమారుడు అంటే చెడ్డను తొలగించేవాడిని కుమారుడు అంటారు, కుమారస్వామి. కొంతమంది తమిళనాడులో కుమారస్వామిని ఆరాధిస్తారు. ఆ కుమారస్వామి అంటారు, మురుగ అంటారు, స్కందుడు అంటారు. భగవంతుడు ఒక్కడే, పరమాత్మ ఒకటే. అందులోనే మీరు నేను ఈ ప్రపంచం మన కల్పిస్తున్నట్టు నామరూపాలు మన దేవతలు మన ఆరాధించే దేవుళ్ళు ఈ లోకం అన్నీ కూడా బ్రహ్మములో పరమాత్మలు చైతన్యములు కల్పించబడ్డాయి. ఉన్నది ఒకటి అయినప్పుడు ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ ఎలా ఉంటుంది? రెండు ఉంటే ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ, ఉన్నది ఒకటి అయినప్పుడు ఎక్కువ తక్కువ ఏమున్నది? ఏమి లేవు. అంచేది మనకి ఈ భగవంతుని ఏ రూపంలో ఆరాధించినప్పటికీ, కొంతమందికి సాయిబాబా ఇష్టం అనుకోండి, ఆ సాయిబాబా రూపాన్ని ఆరాధించి ఆ నామాన్ని స్మరించి మన రూపంలోంచి మన నామంలోంచి బయటకు రావాలి. అది ఇక్కడ గుర్తుపెట్టి నది ఏ విధంగా అయితే సముద్రంలో కలుస్తుందో మన రూపంలోంచి నది సముద్రంలో కలిసాక ఇది నది అని మనకు తెలియదు. అదేవిధంగా మన రూపంలోంచి మన నామంలోంచి సాధన చేసి ఉపాసన చేసి ఆరాధన చేసి ఈశ్వరుడి పాదాలని ఆశ్రయించి మన రూపంలోంచి ఆ ఉపాసన చేసి మన రూపంలోంచి మన నామంలోంచి విడుదల పొందామనుకుంటే బ్రహ్మల ఐక్యం అంట. తాడు మనకు పాముగా ఎలా కనిపిస్తుందో అలాగే బ్రహ్మమే మనకు లోకంగా కనిపిస్తుంది. నీకు అజ్ఞానం పోయిందనుకో, దేహాభిమానం పోయిందనుకో, వ్యక్తి భావన పోయిందనుకో, అహంబుద్ధి అంటే దేహబుద్ధి శవబుద్ధి పోయిందనుకో, ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు మనం ఆ తాడు ఏదైనా పాముగా కనిపిస్తుంది అనుకోండి, మనకి ఆ తాడు పాముగా కనిపించినప్పుడు మనకు భయం వేస్తుంది, వణుకు వచ్చేస్తుంది, శరీరం అంతా చెమట్లు పట్టేస్తుంది, కర్ర తెస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. దగ్గరికి వెళ్ళి లైట్ వేసి కొంచెం చూస్తే అబ్బాయి అది తాడు కాదు అన్నీపోతుంది. అలాగే ఇదంతా వరకే లోకం కింద కనిపిస్తాం, కానీ ఉన్నది ఒకటే. ఈ నామరూపాలు అయితే తలంపులేయి, అలా ఉన్నది ఒకటే వస్తువు, అది ఏకంగానే ఉంది అని ఎన్ని అధిష్టానం మనకు అర్థమైతే, అంటే పావు కింద కనిపించడానికి ఏ తాడు ఆధారం కాదు, ఆ తాడు అర్థమైతే ఆ తాడు మనకు గోచరిస్తే, అలాగే రూపనామాల్లో లోపల ఉన్నటువంటి సద్వస్తువు బ్రహ్మము అందరి హృదయాల్లో ఏకంగా ఉన్నటువంటి వస్తువు, ఆ వస్తువు అధిష్టాన వస్తువు, ఏది మన హృదయంలో ఉండటం వల్ల మనం నడుస్తున్నామో, ఏది మన హృదయంలో ఉండటం వల్ల మన మనస్సు మనకు తెలుస్తుందో, ఏది మన హృదయంలో ఉండటం వల్ల ఏ చైతన్యం మన హృదయంలో ఉండటం వల్ల మనకు వచ్చి తలంపులు మనకు తెలుస్తున్నాయో, ఏది దేని దేని వెలుగు వల్ల దేని చైతన్యం వల్ల ప్రపంచం అంతా నడుస్తుందో, దేని శక్తి వల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తుందో, ఆ శక్తి ఆ చైతన్యం మన హృదయంలో ఉంది, అంతటా ఉంది మన హృదయంలో ఉంది. అది అధిష్టానం. మన హృదయంలోని నిజం వ్యవహారిక నిజం కాదు, సాపేక్షిక నిజం కాదు, ఉత్తమ నిజం. ఏది నిజం? ఆ చావు లేని వస్తువు నిజం. ఏది నిజం? ఆ చావు లేని వస్తువు నిజం. ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువు అయితే ఏకంగా ఉందో, ఏ వస్తువు అయితే జ్ఞానస్వరూపము, ఏ వస్తువు అయితే మన దేహం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఉంటుందో, ఏ వస్తువు అయితే జ్ఞానం ఉందో, ఏదైతే ఏకంగా ఉంటుందో, ఏదైతే జ్ఞానస్వరూపం అయితే ఆనందమో, ఆ వస్తువే ఇక్కడ ఉండవయ్యా, నీ హృదయంలో ఉంది. అది ఎవరో కాదు, అది నీవై ఉన్నావు. ఆ జ్ఞానము నీవే, ఆ బ్రహ్మము నీవే, ఆ చావు లేని వస్తువు అది నీవేవయ్యా, నీ హృదయంలోనే ఉంది. నీ హృదయంలో ఉన్నవాడు, వాడికి రూపం లేదు, నామం లేదు. ఇట్ ఈజ్ ఫారం లెస్ నేమ్ లెస్ యాక్షన్. వారు ఉంటారు. వారు ఎలా ఉంటారంటే, వారికి కళ్ళు లేవేమో అనుకుంటాం. నిజంగా కళ్ళు లేవు. కళ్ళు లేకుండా మనం చేసి వారికి కళ్ళు లేకపోయినా మనం చేసే పనులను చూస్తూ ఉంటారు. వారికి కళ్ళు లేవు, ఎక్కడో హృదయంలో ఉన్నాడంటున్నారు, వారికి కళ్ళు లేదు కదా అనుకుంటాం. నిజంగా వారి రూపం లేదు, నామం లేదు, వారికి కళ్ళు లేవు, వారికి కళ్ళు లేకపోయినా మనం చేసే పనులను జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. వారు మనం ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే కన్ను ఉండాలి, వారికి కన్ను అక్కర్లేదు. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదో మాటలు మాట్లాడుకుంటాం, ఇక్కడ దేవుని లేడు కదా అనుకుంటాం, ఆ మాటలన్నీ వారు వింటూ ఉంటారు. లేకపోతే దేవి అక్కడ విగ్రహమే కదా, విగ్రహానికి ఏం పిలుస్తుంది, అది రాయే కదా అనుకుంటాం. మనకు రాతి బుద్ధి ఉంది కాబట్టి మనకున్న బుద్ధి రాతి బుద్ధి, అంటే దేవుడు కూడా మనకు రాయి కిందే కనపడుతుంది. రామకృష్ణ పరమహంస గారికి ఖాళీని ఆరాధించినప్పుడు ఖాళీని రాయి అనుకోలేదు, మాట్లాడుకుని ఆరాధించారు. వేసవకాలం ఆ బొమ్మకి ఇలా విసిన కలిపి పెట్టి విసిరేవాడు ఆ మాటకి. అంటే సజీవ మూర్తిని, అది సజీవ మూర్తి అనుకుని ఆరాధించేవాడు. మనం రాయి 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 అనుకుంటాం, ఏం చేయమని బుద్ధులని రాతి బుద్ధులు. ఇంతకీ ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నాడు మన యజమాని, మన ప్రభువు, మన భర్త. మన భర్త ఇక్కడ ఉన్నాడు, మన భర్త, మన ప్రభువు, మన యజమాని. మనం నియమించేవాడు ఏ రోజు నువ్వు ఎక్కడ ఏమి మాట్లాడాలి అని నియమించేవాడు యజమాని ఇక్కడే ఉన్నాడు.
వారు కళ్ళు లేకుండా చూడగలరు, చెవులు లేకుండా వినగలరు, కాళ్ళు లేకుండా నడవగలరు, చేతులు లేకుండా పని చేయగలరు. శవానికి తాను ఉన్నా ఉన్న సంగతి తనకు తెలియదు. మనకి మనం ఉన్నా ఉన్న సంగతి మనకు ఎలా తెలుస్తుందంటే వారు లోపల ఉన్నారు కాబట్టి మనం ఉన్నా ఉన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ వారు లేకపోతే మనం ఉన్నా ఉన్న సంగతి మనకు కూడా తెలియదు. ఇందుకే పర్యవసానం ఏంటంటే మనం ఏదైనా మాట్లాడతామంటే ఇంట్లో మాట్లాడుకోనివ్వండి, లేకపోతే సభలో మాట్లాడినవ్వండి, ఎక్కడ మాట్లాడినా మనం మాట్లాడే మాట ఈశ్వర అనుగ్రహం కలక. అసలు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఇది బుద్ధిమంతుడికి మాత్రమే తెలుస్తుంది. అలా మనం ఎవరితో మాట్లాడుతుంటే ఏ మనిషితో మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, అవగాహనతో మాట్లాడాలి. అది కూడా జ్ఞానంలో ఒక భాగం. మనం ఏదైనా ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఆ మనిషి గురించి కొంత అవగాహన ఉండాలి. మనిషి అలాగే మాట వల్ల మనం ఏది నోరు ఓపెన్ చేసామనుకోండి, మనం ఏది మాట్లాడినా దేవుడి గురించి మాట్లాడుకోనివ్వండి, ఏ విషయం గురించి మాట్లాడుకున్నా, జ్ఞానం గురించి మాట్లాడుకున్నా, భక్తి గురించి మాట్లాడుకున్నా, లేకపోతే లోకం వ్యవహారాలు ఏదైనా వ్యవహారం గురించి మనం మాట్లాడుకున్నాం, ఏది మాట్లాడుకున్నాం, మన మాట దేవుడి యొక్క దయని సంపాదించి పెట్టాలి. ఏదో పనులు చేస్తూ ఉంటాం, ఇంటికడ పనులు చేస్తూ ఉంటాం, సమాజానికి పనులు చేస్తూ ఉంటాం, కానీ మనం చేసే పని దేవుని దయ సంపాదించి పెట్టాలి. తర్వాత మనకి ఏ తలంపులు వస్తూ ఉంటాయి. వేదంలో ఏముందంటే ఎటు చూసినా తూర్పుకి తిరిగినా పడమరకు తిరిగినా ఉత్తరానికి తిరిగినా దక్షిణానికి తిరిగినా నీ ముఖం ఎటు తిరిగినా నీ మనసు ఎటువైపుకి వెళ్ళినా పవిత్రమైన తలంపులు, ఉన్నతమైన తలంపులు, ఉదాత్తమైన తలంపులు నిన్ను వరించుగాక. నీకందరికీ నేను సహాయం చేయలేకపోవచ్చు, అటు విద్యారంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మీరందరికీ నేను సహాయం చేయలేకపోవచ్చు. మీరందరూ బాగుపడాలి, మీరందరూ సుఖంగా ఉండాలని, మీరందరూ శాంతిగా ఉండాలని నేను కోరుకోవటం. నాకు దారిద్ర్యం ఎందుకు? అంచేత మనస్సులో కనుక దారిద్ర్యం లేకపోతే భగవంతుడి దయ మనకు వస్తుంది. నా క్షేమం నేను ఎలా కోరుకుంటున్నానో, మీ క్షేమాన్ని కూడా నేను ఎలా కోరుతూ ఉంటే, నా మంచిని నేను ఎలా కోరుకుంటున్నానో, మీ మంచిని కూడా ఎలా కోరితే గంటల తరబడి ధ్యానం చేసే వాళ్ళకంటే భగవంతుని దయ వాళ్ళు ముందుగా పొందుతారు. అంటే భావదారిద్ర్యం పనికి రాదు. ఏమంది కొంతమంది అంటారు ఏదో వైరాగ్యం ఏముందండి వాడు ఏదో సంపాదించుకుంటున్నా, డబ్బు మోక్షం, డబ్బు వల్ల మోక్షం కాదు, పొట్టెళ్ళాలి కదా. శరీరం చనిపోయిన తర్వాత మనకు అన్నం అక్కర్లేదు, శరీరం నుంచి అన్నం తినాలి కదా. ఇటువంటి ఉపయోగం లేని మాటలు మాట్లాడకూడదు. అది ఏం మాట్లాడుతున్నామో మనకు తెలిసి ఉండాలి. మాట్లాడి బహు జాగ్రత్తగా ఉండాలి. నాలుక 3 అంగుళాలు 4 అంగుళాల కంటే పెద్దది కాదు. నాలుక పొడిగట్టండి 3 అంగుళాల కంటే 4 అంగుళాల కంటే ఉండగట్టినట్ట. ఈ 3 అంగుళాలు నాలుక, 4 అంగుళాలు నాలుక 6 అడుగుల మనిషిని చంపేయగల శక్తి ఉండటండి. ఇది ఆంగ్ల భాషలో సామెత. నాలుక 3 అంగుళాల కంటే 4 అంగుళాల కంటే పొడుగుండదు, కానీ ఆ నాలుక నీ స్వాధీనంలో లేనప్పుడు 6 అడుగుల మనిషిని నువ్వు చంపేస్తున్నావు. అంటే నాలుక స్వాధీనంలో పెట్టుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ సామెతకి అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే నీ మాట నీకు దేవుడు దేవుని సంపాదించి పెడతాయి. అమెరికాలో పని గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మనకి ఇండియాలో తరతరాల నుంచి పని యొక్క కొంతమంది ఈ మధ్యకాలంలో పని యొక్క ప్రాముఖ్యత, అంటే పని చేస్తే జ్ఞానం రాదేమో, ఏ చెట్టు కింద కూర్చుని ఎక్కడో చోట కూర్చుని కానీ చెప్పి కళ్ళు మూసుకుంటే జ్ఞానం వచ్చేస్తుందంటే అలా జ్ఞానం వచ్చేస్తాం, అందరం కూర్చోవచ్చు పని మానేసి. భగవంతుడు అన్నా ఇక్కడ వెర్రివాడ. రమణ మహర్షి గారు ఒక ఆవిడకి ఎక్కువ వంటలో కిచెన్లో పని చెప్తూ ఉండేవారు. ఒక ఆవిడకు ఈ పని చూడు ఆ పని, ఆయన కూడా వంటింట్లో పని చేశారు. ఆయన పేరే వంటింట్లో దేవుడు అని అవి ఎవరైనా చెప్తే చివరికి ఆవిడ ఒకసారి కట్టేసింది ఆవిడ. మరి కొంతమంది ధ్యాన మందిరంలో కూర్చుని ఎక్కువ ధ్యానం చేసుకుంటున్నారు, మీరు అసలు నాకు వంటింట్లో పని చెబుతున్నారంట, నీకు పని చెప్పడం మానేస్తాను, నీకు జ్ఞానం వస్తుందా అని అడిగాడు ఆయన. అంటే పనికి జ్ఞానానికి విరోధం లేదు, పనికి వివేకానికి విరోధం లేదు, పనికి తెలివికి విరోధం లేదు. మనం పని చేస్తా అంటే కష్ట సుఖాలు తెలుస్తాయి, కానీ చేస్తాంటే అనుభవం వస్తుంది. వంట ఎలా వండాలో పుస్తకాలు చదవటం వేరు, వండి చూపించటం వేరు. నువ్వు ఏదో జ్ఞానం ఉండి జ్ఞానం ఉంది అనుకుంటున్నావు, ప్రాక్టికల్ లైఫ్లో డే టు డే లైఫ్లో నువ్వు ఎలా ఉంటున్నావు? నీకు జ్ఞానం అంటే నీ ముఖం ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ చేత ఎలా ఉంది, నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ మెంటల్ బిహేవియర్ ఎలా ఉంది, నీ ఫిజికల్ బిహేవియర్ ఎలా ఉంది, ఎలా ఉంది? నీకు జ్ఞానం ఉంటే ఏముంది, నీ నేత్రాలు ఏమైనా జ్ఞానం కనిపిస్తుంది? అయ్యా భగవంతుడు మీరు అనుకున్నట్టు వాడు అమాయకుడేం కాదు, అది ముద్దేం కాదు. మనకంటే తెలివి గలవాడు, మనకంటే వివేకవంతుడు, మన గురించి మనకు ఎంత తెలుసు అనుకుంటున్నాము, మన గురించి మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. వాడు దేవుడు. మనకి ఏదైనా వాసన ఉంటే తలంపు వచ్చాక తెలుస్తుంది, మనకు తలంపు రాకముందే వీడికి ఈ వాసన ఉందని వాడికి తెలుసు, వాడు దేవుడు. అంటే అది నువ్వు గమ్యాన్ని పెట్టుకో. గమ్యం లేని జీవితం మంచిది కాదు. లోపల వస్తువుని చూసావు, లోపల బంగారం ఉంది. నీ లోపల బంగారం ఉంది. నిన్ను పునర్జన్మలోంచి, అజ్ఞానంలోంచి, అహంకారంలోంచి, వ్యక్తిభావంలోంచి, శవబుద్ధిలోంచి, శరీర అభిమానంలోంచి నిన్ను విడుదల చేసే బంగారం నీ లోపల ఉంది. బయట ఇంట్లో బంగారం వల్ల భోగం వస్తుంది, లోపల బంగారం వల్ల జ్ఞానం వస్తుంది. అంటే నీ లోపలే ఉంది బంగారం. అంటే నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, ఏ కులానికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా, ఆ లోపల అంటే సద్వస్తువుని అమృతం నీ లోపల, నీ హృదయంలో అమృతం ఉంది. దాన్ని పట్టుకోవడానికి నీ జీవితం గమ్యాన్ని పెట్టుకుని నీ జీవితానికి దానం తీర్చిదిద్దుకో, అలా రూపుదిద్దుకో నీ జీవితాన్ని. మనం ఇంటికెడ గడప దాటేటప్పుడు మనం అనుకుంటాం, ఇదో పలానా ఊరు వెళ్ళాలి, పలానా బస్సులు వెళ్ళాలి, పలానా ట్రైన్లు వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలో ఇంటికాడ నిర్ణయించుకుని వెళ్తాం. కానీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాక ఊరు పేరు చెప్పకుండా ఒక టెక్కాయి తెమ్మండి, టెక్కాయి తెమ్మండి, అడిగి తెచ్చవడం అనుకుంటాడు స్టేషన్. అలాగే సాధన ప్రారంభించేటప్పుడు దేవుని పూజించు, లేకపోతే కుమారస్వామిని పూజించు, అర్చన చెయ్యి, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏదైనా చెయ్యి. అసలు ఎక్కడ చేయకుండా ఇవన్నీ చేస్తున్నావు. సెల్ఫిష్ వర్క్ చెయ్యి, సెల్ఫ్లెస్ వర్క్ చెయ్యి, ఎక్కడికి చేరుకుంటావు? మీరు ఎక్కడికైనా ఊరికి వెళుతున్నారనుకోండి, నేను అడుగుతాను అనుకోండి, ఏమైనా ఎక్కడికి ఎక్కడికి వెళుతున్నావు మాకే తెలియదని ఎవరైనా అంటారు? మీరు అంత లగేజ్ తద్దుకుని ఊరికి ఏమంటే ఎక్కడికి వెళుతున్నారండి, ఏముంది వెళుతున్నాం, ఏ కారు ముందు వస్తే ఆ కారులో జాయిన్ అయిపోతాంలేండి అని ఎవడైనా అంటాడు? అంటే ఒక లక్ష్యం లేదా మనకి, అదొక గమ్యం అంటూ లేదా? అది దేని పొందుదాడు అన్నీ చేస్తున్నాం మనం. అంటే మీరు మెకానికల్గా చేస్తే, యాంత్రికంగా చేస్తే పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. మీరు పాయసం ముక్కులో పోసుకుంటే పాయసం రుచి అని తెలుస్తుంటే నోట్లో పోసుకోవాలి. కానీ అర్హత ఉన్నవాడు, భగవద్గీత కూడా అర్హత ఉన్నవాడు, ఆ యోగ్యత ఉన్నవాడు, లోపల డిజర్వ్ అయినవాడు, యోగ్యత సంపాదించినవాడు, అందులో ఎంజాయ్మెంట్ వాడికి తెలుస్తుంది. భౌతిక రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ మన అర్హతకు మించి, మన యోగ్యతకు మించి ఏది మించి రాదు. మేము కాశీ వెళ్ళి వచ్చాం, రామేశ్వరం వెళ్ళి వచ్చాం, అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఒక గంటలో చేసే సాధన కాదు, ఒక గంటలో వచ్చేది కాదు. ఒక గంటలోనే మీ మనస్సు అనగదు. ఇది ఒక జీవిత పోరాటం, అనేక జన్మల పోరాటం. ఒక గంటలోనే సాధన ముగిసిపోదు, ఒక గంటలోనే మీ మనస్సు అనగదు. ఎందుకంటే ఆ కోటలోన శత్రువులందరూ బయటికి రావాలి కదా అన్నాడు నేనే ఉన్న పుస్తకంలో రమణాచార్యుడు. అలాగే నీ లోపల పునర్జన్మ తిరిగి జన్మలు తీసుకొచ్చే సంస్కారాలు, ఆ వాసనలు, ఆ తడంపులు, ఆ కోరికలు నీ లోపల ఎన్నున్నాయని బయటకు వస్తే కదా నీకు పరిశుద్ధత కలిగేది. అంచేత నువ్వు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యోగాలు అభ్యసించినా మనస్సుకు ప్రసన్నత్వం, మనస్సుకు సూక్ష్మత్వం రావాలి. లోపల వస్తువు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. అలాగే నీ మనస్సు కూడా సూక్ష్మత్వం వచ్చినప్పుడు ఆ వస్తువు ఉంటుంది, కానీ స్థూల బుద్ధి కాదు. కొంతమంది చూస్తాం ప్రతి చిన్న విషయంలో కూడా చాలా డీటెయిల్గా ఆలోచించి వెళతారు. అడుగు ఎదరు మనం అడుగు ఎదరికేసినప్పుడు అక్కడ ఏమైనా బండి మూసి ఏమైనా రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా చూసుకునే అడుగు ఎదరకేస్తాం. అలాగే మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు, పని చేసినప్పుడు చాలా డీటెయిల్గా చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచించు, కానీ ఆ పని చేయరు వాళ్ళు. ప్రతి చిన్న విషయం కూడా పెద్ద బుద్ధితో చేస్తారు, ఆలోచించేస్తారు, పెద్ద మనస్సుతో చేస్తారు. ఈ ఆలోచనలో ఆడంబరం వద్దు. అప్పు దాచుకున్నా, అహంకారం దాచుకున్నా పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి అప్పు ఉంటుంది, అప్పు లేనట్టే నటిస్తూ ఉంటారు. అలా కొంతమంది లోపల బండిడు అహంకారం పెట్టుకుని ఏం అహంకారం లేదు చమత్కారంగా ఉంటారు. లోపలదంతా అహంకారం, లోపలదంతా అజ్ఞానం. కానీ లోకాన్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం. అంటే లోపల మన గమ్యం ఏంటంటే శరీరం చనిపోకముందే, శరీరం చనిపోకముందే చావులేని వస్తువు నీ హృదయంలో ఉంది. నువ్వు ఇప్పుడు దేహము నేను, దేహము నేను, దేహంతో ఏదన్నా అయితే తాదాక్ష్యం పొందుతున్నావు, నువ్వు ఏదిగా లోపల ఏదిగా ఉన్నావో ఆ వస్తువుతో నీకు తాదాక్ష్యం రావాలి. బలిలో వస్తే మంచిదే, నీ యవనంలో వస్తే మంచిదే. వన అంటే యవనం కాకుండా, ముసలితనం కాకుండా ఈ మధ్య వయసులో వచ్చినా మంచిదే. అది లోపల ఉంటుంటే సద్వస్తువు సారూపి వివేకం కనీసం ముసలితనంలో వచ్చినా మంచిదే. నీకు దేహం దేహం నేననే బుద్ధి ఎలా ఉందో ఇక్కడ చెప్తాడండి భగవాను. నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మను అనుకు. ఈ దొంగ నేను బ్రహ్మము కాదు, బ్రహ్మమే నీ హృదయంలో నిజమైన నేనుగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే ఈ దొంగ నేను బ్రహ్మము కాదు, ఈ నిజానేని బ్రహ్మము కాదు, ఈ దేహంతో శవంతో తాదాత్యం పొందే ఆ నేను బ్రహ్మము కాదు. నువ్వు దీన్ని తొలగించుకుని విచారణ చేసి దొంగ నేనులోంచి, నిజానేనులోంచి, రాంగ్ ఐలోంచి, ఇండివిజువల్ ఐలోంచి, రాంగ్ సెన్స్లోంచి, ఇండివిజువల్ సెన్స్లోంచి దీన్ని తొలగించుకుంటే విచారణ చేసి, విచారణ చేసి, విచారణ చేసి, ఎంక్వైరీ చేసి దీన్ని తొలగించుకుని తొలగించుకుని వెళితే అక్కడ ఒకటి ఉంది, బ్రహ్మం ఉందవయ్యా. ఆ బ్రహ్మము అది పరాయిది కాదు. ఈ దేహము నేనుగా నీకు ఎలా వ్యక్తమవుతాడో, నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మము, ఆ చావులేని వస్తువు, పరమార్థం, పరమాత్మ నేను బ్రహ్మము కాదు. ఆ బ్రహ్మమే నేనుగా వ్యక్తమవుతుందవయ్యా. నువ్వు ఎక్కడికి పోవు, శూన్యంలోకి వెళ్ళవు, మహా వెలుగులోకి వెళతావు, జ్ఞానంలోకి వెళతావు, శాంతిలోకి వెళతావు. నీ శవాలను ముడి ఎక్కడే, అది జ్ఞానం, అది వైభవం. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నీ పాడు బుద్ధి బ్రహ్మము కాదు, ఈ వంకర బుద్ధి బ్రహ్మము కాదు. ఆ బ్రహ్మ నుండి లోపల ఉంది మహా వెలుగు, మహా చైతన్యం ఉంది. ఈ దొంగలను తొలగించుకుంటూ, ఈ పాడు బుద్ధిని తొలగించుకుంటూ, ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ తొలగించుకుంటూ, నువ్వు కాని దానితో, నువ్వు కాని దేహంతో, నువ్వు కాని మనస్సుతో, నువ్వు కాని ఇంద్రియాలతో, నువ్వు కాని అహంకారంతో తాదాత్యం పొందుతున్నావు. వాటిని తొలగించుకుంటూ, వాటిని తొలగించు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తొలగించుకుంటూ వెళితే నువ్వు పోతావని మనం భయపడకు, నువ్వు పావు, నువ్వు ఎవడగా ఉన్నావో అదిగా నీకు తెలుస్తుంది. అక్కడ ఉండవయ్యా, చావు లేని వస్తువు అక్కడ ఉంది, బ్రహ్మం అక్కడ ఉంది. నీకు నాకు పంచభూతాలకి సృష్టికి దేవతలందరికి కూడా ఏ వస్తువు అధిష్టానంలో ఉందో ఆ బ్రహ్మ నీకు ఎలా వ్యక్తమవుతుంది? ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు, వైకుంఠంలో ఉన్నట్టు, కైలాసంలో ఉన్నట్టు వ్యక్తం కాదు, నేనుగా వ్యక్తం. దేహం ఏ విధంగా అయితే నీకు నేనుగా వ్యక్తమవుతుందో ఆ బ్రహ్మము నేనుగా వ్యక్తమవుతుంది. అది జ్ఞానం. వెళ్ళి లోపలికి వెళ్ళు, నీ తలంపుల చుట్టూ, నీ అహంకారం చుట్టూ, నీ శవం చుట్టూ తిరుగుతుంటే నువ్వు లోపలికి వెళ్తావు. వెళ్ళి లోపలికి వెళ్ళు, ఎక్కడి వరకు వెళ్ళు, ఎంతవరకు వెళ్ళి లోపల ఉన్న బంగారం నీ చేతికి అందే వరకు వెళ్ళు. ఆ రోజు కారోజు డీపెన్ చేసుకుంటా ఉండు. నువ్వు నీకు వైరాగ్యం వల్ల, నీ వివేకం వల్ల నీకు తూకం పెంచుకో, వైరాగ్యాన్ని పెంచుకో, జ్ఞానం పెంచుకో. అది ఒక్కరోజులో వచ్చేది కాదు. సత్పురుషుల యొక్క, మహనీయుల యొక్క, మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క సాంగత్యం చెయ్యి. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు, సత్పురుషుల సహవాసం కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చెయ్యి. ఎవరో భక్తుడు ప్రశ్నిస్తున్నాడు, నా సాధనలో ఏ తలంపులు లేని స్థితి చేరుకోగానే సంతోషం వచ్చేస్తుంది. అక్కడే అది ఆ సంతోషాన్ని భరించలేకపోతున్నాను. మీరింకా లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళింటే అది ఎక్కడ భరించగలరు? ఏమి లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళి కొంచెం తలంపులు ఆగిపోతే, మనసు నిర్మలంగా ఉంటే, పూజ బాగా జరుగుతుంటే, కొంచెం మనసు శాంతిగా ఉంటే, పైన ఫ్యాన్ తిరుగుతుంటే, కాఫీ టీ టైంకి అందుతుంటే, మామూలుగా పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే సంతోషం వచ్చేస్తుందని నాకు ఇంకా లోపలికి ఏం పెడతాను, నాకు ఆ సంతో ఈ సంతోషం భరించలేకపోతున్నాను, ఆ సంతోషం దగ్గర ఎక్కడ పెడతాను, నాకు సంతోషం వచ్చేస్తాను అంటున్నాడు. రమణ మహర్షి గారి దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. జ్ఞానం అందరికీ సమాన, బుద్ధుడికి జ్ఞానం, రమణుడు అందరి జ్ఞానం సమానం. రమణ మహర్షి గారిని ఏమన్నారంటే ఐ వాంట్ పీస్ అన్నారు. ఏమన్నారు? నాకు శాంతి కావాలా అని అడగడు. ఏం లేదే, శాంతి ఎక్కడ ఉందా నేను తీసేయాను. ఇప్పుడు నాకు శాంతి కావాలంటున్నా కదా, ఎవడైతే నాకు శాంతి కావాలన్నా నేను చూసే ఉన్నదే శాంతి. ఆ శాంతి సాగరంలో ఐక్యమైపోతావు, ఆనంద సాగరంలో ఐక్యపోతావు. ఆ దొంగని ఎవరైతే నాకు శాంతి కావాలన్నా నేను చూసి ఓ పక్కన పోతావు. దానికే విచారణ. విచారణ అంటే సహజన కాదనుకోకు, ఈ విచారంలో సాధన కూడా దాగే ఉన్నది. నువ్వు పూజ చేయటమే సాధన అనుకోకు, జపం చేయటమే సాధన అనుకోకు, ఎక్కడ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయటమే సాధన అనుకోకు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎలా కూర్చున్నా, ఆ విచారణ చేసేటప్పుడు విచారణ కూడా సాధనలో ఒక భాగమే. విచారణ మీరు సాధన మీరు విచారణ చేస్తుంటే అది కూడా ఒక సాధనే, అది సాధన కాదండి అనుకోకు. ఇప్పుడు కొత్తగా మనం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఏదో గంట అరగంట ఎవరి చేత దగ్గర నేర్పించుకుంటాం సైకిల్, అంటే ఏదో గంట సేపు 10 నిమిషాలు ధ్యానం చేయటం, ఏదో ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేయటం, ఎక్కడో జపం చేయటం, అది ఏ చెట్టు కింద ధ్యానం చేయటం, మన ఇంటి కదా మన పూజ గదు మన పూజ గదిలో కూర్చొని మనం ధ్యానం చేయటం ఏంటి, ఆ సైకిల్ నేర్చుకోవటం లాంటిది అది బిగినింగ్లో. తర్వాత సైకిల్ బాగా వచ్చింది అనుకోండి, మార్కెట్ మధ్య నుంచి వెళ్ళిపోతాడు, అలా వెళ్ళిపోతాడు, ఇలా వెళ్ళిపోతాడు, బెల్ల వస్తూ ఉంటాడు, 100 కార్లు అడ్డొచ్చి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు, ఆ సైకిల్ వెళ్ళిపోయి కూడా అక్కర్లేదు అడికి. అలాగే మన బిగినింగ్లో ధ్యానం కానీ ఆ ధ్యానం పని అలవాటు అయిపోతాయి. మన ఆ ధ్యానం మనకు అలవాటు, పనిలో ధ్యానం, మాటలో ధ్యానం, చూపులో ధ్యానం, వ్యవహార దశలో ధ్యానం, కూర్చుంటే ధ్యానం, నుంచుంటే ధ్యానం, ఎటు చూసే ధ్యానం.